మీకు ఇవాళ సాయంత్రం క్లాసులో రెండు ప్రాక్టికల్ టిప్స్ గురించి మనం చర్చించుకుంటాం. ఒకటి కల్పవృక్షము, ఒకటి అక్షరన్యాసము. ఒకసారి అప్లై చూపించే దాన్ని మీరు చదువుకురండి, అవగాహన చేసుకురండి. ఇంతవరకు థియరీ ఆస్పెక్ట్స్ చదువుకున్నాం మనం. ఇంకా ఇవాళ సాయంత్రము, రేపు పొద్దున్న, రేపు మధ్యాహ్నము ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్, ఈ నాలెడ్జ్ని ఎలాగ మనం నిత్య జీవితంలో ఉపయోగించుకోవాలో చర్చించుకుంటాం. మొదటిది, ఒకసారి మీ పుస్తకంలో ఉంటాయి గాయత్రి మహావిద్యాలలో, ఇది మీరు చదువుకు రావాలి సాయంత్రం. ఇక్కడ ఉందిగా, అక్కడ చూపించేయండి అది. ఇగో ఇది గాయత్రి కల్పవృక్షము, దీని గురించి చెప్తాను నేను. కల్పవృక్షము అంటే ఏంటి? డిజైర్ ఫుల్ఫిలింగ్ ట్రీ. రెండవది అక్షరన్యాసం, ఇది చూపించు. ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గాయత్రి, ఇవి రెండు మనం చదువుకుంటాం. మనం కల్పవృక్షమేమో క్లీన్ శక్తి, పదార్థ విజ్ఞానము, ఇదేమో హ్రీన్ శక్తి, మహాసరస్వతి, అక్షరన్యాసము. ఇవి రెండు మనం సాయంత్రం స్పెసిఫిక్గా, ఒకవేళ నేను దాటేసినా నన్ను దాటేనివ్వకండి, మీరు అర్థం చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు ఉంటే గాయత్రి మంత్రం యొక్క శ్రద్ధ విశ్వాసము మీకు వచ్చేస్తాయి. స్వస్తి. మనము ప్రపంచ యొక్క నిర్మాణం గురించి చర్చించుకుంటున్నాం. కానీ ఇదంతా చర్చించుకునే ముందు ఒక విశేషమైనటువంటి విషయాన్ని మీరు ఎప్పుడూ మనసులో గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ విషయాలు రాబోయేటటువంటి రోజుల్లో యూనివర్సిటీ సిలబస్ గా మారుతాయి. ఆల్రెడీ మారుతోంది అది. రాబోయేటటువంటి రోజులలో పిల్లలు చదువుకునేటటువంటి విద్య ఈ విద్య కాబోతోన్నది. ఈ విద్య బయో విద్యగా ఈనాడు చెప్పబడుతున్నారు. లైఫ్, బయో అంటే లైఫ్, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ. బయో అంటే జీవితానికి సంబంధించినటువంటి విద్యగా, జెనెటిక్ ఇంజనీరింగ్ గా ఆల్రెడీ ఇది ప్రపంచంలో విశ్వవిద్యాలయాలలో వచ్చేసింది. రాబోయేటటువంటి పరిస్థితిని ఊహించుకుని తెలియని వాళ్ళు ఏం చేస్తారు అంటే దానికి అనుగుణంగా మన జీవితాన్ని మార్చేసుకుంటారు. ఈ గాయత్రి మహావిద్య అనేటటువంటి విద్యను జీవనీ విద్య అని కూడా మీరు అనుకోవచ్చు. జీవించటం ఎలాగా అని నేర్పేటటువంటి విద్య. ఈనాడు మనకు ఉన్నటువంటి అనేక సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే, జీవితం అంటే ఏంటో మనకి తెలియదు. రకరకాలైనటువంటి శక్తులు ఉన్నాయి. గెలాక్సీలోకి వెళ్ళిపోయేటటువంటి శక్తి సంపాదించుకుంటున్నారు. అంతర్గ్రహ యాత్రకి కావలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వృద్ధిని గెలిచారు, నీటిని గెలిచారు, అగ్నిని ఉపయోగించుకోవటం నేర్చుకున్నారు, వాయువుని ఉపయోగించుకోవటం నేర్చుకున్నారు, ఇప్పుడు ఆకాశాన్ని ఉపయోగించుకోవటం లేదు, ఆకాశంలోకి ఎగురుతున్నారు. స్పేస్ని, పృథ్వీని మనం ఎలా ఉపయోగిస్తున్నాము, నీటిని మనం ఎలా ఉపయోగిస్తున్నాము, నిప్పుని మనం ఎలా ఉపయోగిస్తున్నాము, వాయువుని మనం ఎలా ఉపయోగిస్తున్నాము, రాబోయేటటువంటి రోజుల్లో ఆకాశాన్ని మనం అలా ఉపయోగించుకోబోతున్నాం. అది అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు నేర్చుకుంటున్నది ఆధ్యాత్మికత కాదు, ధర్మము కాదు, మతము కాదు. చాలా స్పష్టంగా మీరు అది గుర్తుంచుకోవాలి. రాబోయేటటువంటి విద్యను మీరు ముందే నేర్చేసుకుంటున్నారు. ఏ విద్యను మీరు నేర్చుకుంటున్నారు అంటే ఆకాశాన్ని ఉపయోగించుకునేటటువంటి విద్య. ఆకాశం యొక్క లక్షణము యోగశాస్త్రం ఏం చెప్తుంది అంటే శబ్దము, ధ్వని. ఆకాశం యొక్క తన్మాత్ర ఆకాశము మనం దేంతో కొలుస్తాము అంటే ధ్వనితో కొలుస్తాం. ఇంకా మనకు అది కొలవటం చేత కాదా? ఆకాశాన్ని కొలవటం మన చేత కాదు. శబ్దము మీరు అర్థం చేసుకోగలిగితే, ధ్వనిని మీరు అర్థం చేసుకోగలిగితే ఆకాశాన్ని కొలవగలగటమే కాదు, ఆకాశాన్ని మీరు ఉపయోగించుకోగలుగుతారు. ఒక పదార్థంలాగా ఈథర్ అనేటటువంటి పేరు న్యూటన్ వాడాడు ఆకాశాన్ని బదులు, స్పేస్ బదులు ఈథర్ అనేటటువంటి మాట వాడాడు. సూర్యకిరణాలు, కాంతి యొక్క తరంగాలు, ఇవన్నీ కూడా ఈథర్ ద్వారా ప్రయాణించి మన దగ్గరికి వస్తాయి అని చెప్పి ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికాలో ఆకాశము కూడా ఒక పదార్థమే, ఆకాశము అనే పదార్థము వల్లనే సృష్టిలో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా ఒక చోట గుమిగూడి ఉన్నాయి అని అనేక మంది సైంటిస్టులు చెప్పారు. ఒకళ్ళు ఇద్దరు కాదు, అనేక మంది సైంటిస్టులు చెప్పారు. ఆ ఈథర్ యొక్క లక్షణం ఏంటి అంటే ప్రపంచంలో అన్నిటికంటే బరువైన పదార్థము ఆకాశము. ప్రపంచంలో అన్నిటికంటే బరువు అంటారు. కానీ ప్రతి మనిషి నెత్తి మీద ఫిజిక్స్ చెప్తుంది ఎన్ని టన్నుల బరువు ఉందో. దేని బరువు ఉంది తెలుసా? గాలి యొక్క బరువు ఉంది, కొన్ని టన్నుల బరువు మనందరి మీద. సరే అది మోసుకొని ఉన్నాను కదా, నీకు తెలియకుండా. ఈ ఆకాశంలో ఉన్నటువంటి ఈ బరువు సంస్కృతంలో గురుత్వము అంటాం, గురువు అంటాం. గురువు అంటే బరువైనది. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర అనేటటువంటి పదము ఆకాశానికి సంబంధించినటువంటి పదము, ఆకాశాన్ని ఉపయోగించుకునేటటువంటి పదము. ఆకాశం యొక్క లక్షణం ఏంటి? సర్వవ్యాపకం. సృష్టి ఉన్నా లేకపోయినా ఆకాశం ఉంటుంది, ప్రతి చోట ఆకాశం ఉంటుంది. మీ లోపల ఆకాశం ఉంది, మీ బయట ఆకాశం ఉంది, మీరు కట్టుకునే ఇల్లు ఆకాశంలో ఉంది. గురువు యొక్క లక్షణాలలో మనం చాలాసార్లు ఏం చెప్పుకుంటాం అంటే గురువు సర్వవ్యాపకుడు అని. ఆ లక్షణము ఆకాశానికి పూర్తిగా సరిపోతుంది. ఇంకా ఏం చెప్పుకుంటాం మనం? గురువు సర్వ సమర్థుడు అని. ఆకాశం నుంచి మీరు తీసుకోవటం కనుక కాకపోతే ఆకాశం నుంచి దేన్నైనా మీరు సృష్టించుకోవచ్చు. ఆల్ ఎనర్జీ ఆర్ ఇన్ ఆకాశ. ఆకాశంలో అన్ని రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి. లైట్ ఎనర్జీ ఉంది, మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంది. మీ ఇష్టం ఏ రకమైనటువంటి ఎనర్జీ గురించి మీరు చెప్పుకున్నా, ఏ రకమైనటువంటి శక్తి గురించి మీరు మాట్లాడుకున్నా, ఆ శక్తులన్నీ కూడా ఆకాశం. ఇంకా చిత్రమైనటువంటి మాట ఏంటి, రష్యన్స్ 1972-73 ఆ ప్రాంతాల్లో ఒక ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం ఏం చేశారు, ఆ ప్రయోగ ఫలితాలు ఏంటి అంటే భూమికి ఉండేటటువంటి ఉర్వరా శక్తి ఆకాశం నుంచి దిగుతుంది. ఫెర్టిలిటీ, ఫెర్టిలిటీ అంటే మీకు అర్థమవుతుంది కదా, ఉత్పాదన శక్తి. అంటే భూమిలో మీరు చెట్లు నాటితే, పంట పండించుకుంటూ ఉంటే, దీనికి కావలసినటువంటి నైట్రోజన్ కానీ ఫాస్ఫరస్ కానీ ఆ వృక్ష జాతికి కానీ వాటికి కావలసినటువంటి పదార్థాలు
ఆకాశము నుంచి భూమి మీదకి దిగుతాయి. సైన్స్ దాన్ని కూడా ఒప్పుకుంటుంది. సైన్స్ ఏం చెప్తుంది అంటే అసలు పృథ్వీ గ్రహం యొక్క గురుత్వాకర్షణ శక్తి కానీ పృథ్వీ గ్రహంలో ఉండేటువంటి సమస్త పదార్థాలు కానీ పృథ్వీ గ్రహం యొక్క ఉత్తర ధ్రువం నుంచి వస్తున్నాయి. ఉత్తర ధ్రువం నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అంతరిక్షం నుంచి వస్తున్నాయి. మనం ఏ విధంగా అయితే ఆహారం తీసుకుంటామో నోట్లోంచి తీసుకున్న తర్వాత ఆహారంలో మనకి ఉపయోగపడేటటువంటి తత్వాలు, మినరల్, విటమిన్, ఎంజైమ్, ప్రోటీన్, మీరు ఏదైనా పేరు చెప్పుకోండి, ఆహారంలో ఉన్నటువంటి మన శరీరానికి అవసరమైనటువంటి పదార్థాలు శరీరం తీసుకుని మనకి అనవసరమైనటువంటి దాన్ని బహిర్గతం ఎలా చేసేస్తుందో పృథ్వీ కూడా అంతరిక్షంలో ఉన్నటువంటి తనకి కావలసినటువంటి పదార్థాలను ఆకర్షించుకుని అనవసరమైనటువంటి పదార్థాలను దక్షిణ ధ్రువం నుంచి బయటికి పంపించేస్తుంది. అంటే సర్వ సమర్థత ఎక్కడ ఉన్నది అంటే ఆకాశంలో ఉంది. మీకు ఏది కావాలంటే దాన్ని ఆకాశం నుంచి తీసుకోవచ్చు. ఇంతట గురువు యొక్క సర్వ సమర్థత అనేటటువంటి లక్షణము ఆకాశానికి వర్తిస్తుంది. ఇంకా ఏంటి ఆకాశం గురించి మనం చెప్తాం? సర్వజ్ఞత్వం. ఆకాశానికి సర్వజ్ఞత్వం ఉన్నది. ఎందుకు సర్వజ్ఞత్వం ఉన్నది అంటే ఇప్పుడిప్పుడే సైంటిస్టులు ఓ విచిత్రమైనటువంటి ప్రయోగం చేస్తున్నారు. నేను బెనారస్ హిందూ యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తున్నప్పుడు రష్యా నుంచి ఒక సైంటిస్ట్ వచ్చాడు. అతను ఒక విషయం చెప్పాడు, ఆకాశంలో మనం మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా ఎప్పుడు నిబిడీకృతమైనది, మనం ఉచ్చారణ చేసినటువంటి ఏ మాట కూడా నాశనం అవుతుంది. అందుకే ఈ వాక్కి సంబంధించినటువంటి దాన్ని మనం ఏమంటాము అంటే అక్షరము అంటాం. దానికి వాళ్ళు టేప్ రికార్డర్స్ పెట్టి ప్రయోగం చేస్తున్నారు. టేప్ రికార్డర్స్ పెట్టి ప్రయోగం చేస్తూ ఉంటే ఎప్పుడో సరిపోయినటువంటి వాళ్ళ రష్యన్ లీడర్ యొక్క లెక్చర్ వాళ్ళకి వినిపించడం మొదలెట్టింది. యాక్సిడెంట్, ప్రమాదవశాత్తు వాళ్ళు టేప్ రికార్డర్ ఖాళీగా ఒక క్యాసెట్ పెట్టి రికార్డ్ చేస్తున్నారు. మీరు కూడా ఈ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. మీలో చాలా మంది ఈ అశరీర వాణిని పట్టుకోవచ్చు. నేను చేసి చూశాను, ఒక రోజులో దొరకకపోవచ్చు కానీ మీరు ఒక నెల కనుక ఈ ప్రయోగాన్ని చేస్తే ఖచ్చితంగా మీరు ఏదో ఒక వాణిని పట్టుకుంటారు. అది మీకు ఉపయోగపడుతుందా ఉపయోగపడదా అని నేను చెప్పలేను. ఏంటంటే కరెక్ట్ గా రాత్రి 11:30కి టేప్ రికార్డర్ ఆన్ చేసుకోండి. ఎంటీ క్యాసెట్ పెట్టి 12:30కి ఆపేయండి. సాధారణంగా అది పెద్ద కష్టమైనటువంటి పని కాదు కదా. మీరు 10-15 రోజులు ఇది చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక వాయిస్ మీకు వినిపిస్తుంది రికార్డ్. మీరేం మాట్లాడరు. టేప్ రికార్డ్ అవ్వాలంటే ఏదో ఒక వాయిస్ ఉత్పన్నం అవ్వాలి కదా. మీరు చేసి చూడండి, ఏ హైలీ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్. అంతేగా ఎప్పుడో చనిపోయినటువంటి నాకు పేరు గుర్తు రావటం లేదు ఆ రష్యన్ లీడర్ యొక్క వాయిస్ లెక్చర్ వినిపించింది. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాడు కానీ అది సక్సెస్ఫుల్ కాలేదు. కానీ ఏవో వస్తున్నాయి అన్నాడు. ఎప్పుడు ఇది 1969-68లో జరిగిన సంఘటన ఇది. సరే ఈ మధ్య నాకు టచ్ లేదు, ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ అప్పుడు పడినటువంటి రష్యన్ జనరల్స్ లో వాళ్ళు ఏమన్నారు అంటే, ఈ ప్రయోగమే కనుక కరెక్ట్ అవుతే శ్రీకృష్ణుడికి అర్జునుడికి చెప్పినటువంటి భగవద్గీతను కూడా మనం రికార్డు చేసుకోవచ్చు. అది సైంటిస్టులు ఒప్పుకుంటున్నారు, అది జరగవచ్చు. కానీ ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుందో మనకి తెలియదు. దీన్ని ఇంకొంచెం మీరు ముందుకు తీసుకు వెళ్ళగలిగితే ఎప్పుడో రికార్డైనటువంటి మాటలు వినిపిస్తున్నాయి అంటే రేపు మనము చెప్పబోయేటటువంటి మాటలు కూడా మనకి వినిపించవచ్చు. అంటే ఏమవుతుందన్నమాట, ఆకాశంలో సర్వజ్ఞత్వం. అంతేట దేనిని మనము గురుతత్వము అని అనుకుంటున్నామో అది ఆకాశం యొక్క లక్షణాలు. అందుకే దిగంబరుడు అంటాం ఈశ్వరుణ్ణి. దిక్కులే బట్టలుగా గలవాడు ఆకాశతత్వం. ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నాను అంటే మీకు ఈ ఆకాశ తత్వాన్ని ఉపయోగించుకునేటటువంటి విద్య గాయత్రి మంత్రం. ఆకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి అంటే ఆకాశంలో ఉన్నటువంటి సర్వజ్ఞత్వము, సర్వసమర్థత, సర్వవ్యాపకత్వము మీరు ఉపయోగించుకోవాలి అంటే ద ఓన్లీ మీన్స్ ఇస్ గాయత్రి మంత్ర. ఇంకా ఏ మంత్రము వాడినా ఈ పరిపూర్ణత రాదు. త్రిపదా గాయత్రి మూడు స్థాయిల్లో ఉన్నటువంటి గాయత్రి, మూడు లక్షణాలు కలిగి ఉంటుంది. బ్రహ్మ సర్వజ్ఞత్వము, విష్ణువు సర్వవ్యాపకత్వము, ఈశ్వరుడు సర్వసమర్థత. సమర్థత అయిన వాడే కదా లయం చేయగలడు దేనినైనా. అంతేత ఆకాశం యొక్క లక్షణాలు మనం గురువుగా గుర్తిస్తున్నాము అన్నది మనం అర్థం చేసుకుని ఈనాడు చదువుకుంటున్నటువంటి ఈ విద్య మీ జీవితాలలో మీరు కోరుకుంటున్నటువంటి శాంతి సౌఖ్యము కలగాలి అని ఆశిస్తున్నాను. నేను ఈ క్లాసు పూర్తయిన తర్వాత రేపు సాయంత్రానికో ఎల్లుండి పొద్దున్నకో మీరు ఇంకా ప్రయోగించక మొదలెట్టగలగాలి. మీ జీవితాలు మార్చుకోవటానికి, మీ పరిస్థితులు మార్చుకోవటానికి అప్పుడు అది సైన్స్ అవుతుంది. అది అర్థమవుతుంది కదా ఏం చెప్తున్నాను. ఆ దృష్టికోణంతో చదువుకోండి, ఆ దృష్టికోణంతో ఈ క్లాసులు వినండి. అంచేత ఏం చెప్తున్నాను అక్కడ నేను, ప్రకృతిలో మహాసరస్వతి శక్తి అని ఒక శక్తి ఉంది. దానినే మనము జ్ఞానశక్తి అంటాం. మనం సరస్వతీ శక్తి అన్నదాన్ని మనం ఏమని చెప్తాం, దాన్ని జ్ఞానశక్తి, ద పవర్ ఆఫ్ నాలెడ్జ్. అది కాకుండా ఆకాశంలోనే పదార్థం యొక్క శక్తి ఉంది, దాన్ని ఏమని చెప్తాం మనం, మహాకాళీ శక్తి. ఇంకేత ఒకవైపు జీవితం ఉంది, ఇంకోవైపు పదార్థం ఉంది. జీవితాన్ని మనం శక్తి అని కూడా అంటాం, అది గుర్తుంచుకోండి. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. అంచేత ఒకవైపు శక్తి ఉంది, ఇంకోవైపు పదార్థం ఉంది. ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో మహాలక్ష్యం. అంటే ఈ జీవితము పదార్థంతో కలిసి ఒక లక్ష్యం వైపుకి వెళ్తూ ఉంటాయి. లక్ష్మి అంటే లక్షణములు గలది, ఎయిమ్ గలది, లక్ష్యము గలది. అంచేత శక్తి ఎప్పుడైతే పదార్థముతో కలుస్తుందో దానిని మీరు ఒక నియమితమైనటువంటి దిశ వైపు పంపించగలుగుతారు. దీనినే మనం గాయత్రి యొక్క మూడు పదాలు అంటాం. నెక్స్ట్ స్లైడ్. పుస్తకంలో నేను చెప్తున్నటువంటి ఈ విషయాలు పేజీ నెంబర్ 7 లో ఉన్నాయి ఈ పుస్తకంలో. అంచేత ఈ పుస్తకాన్ని మీరందరూ కొనుక్కోండి, మీ జీవితాలు మారిపోతాయి. ఇది టెక్స్ట్ బుక్ లాగా చదవండి. టెక్స్ట్ బుక్ లాగా చదివాను అంటే నేను ఇప్పుడు ఒక క్లాస్ తీసేసుకుని నేను చెప్పింది మీకు అర్థమైపోయింది అంటే మీరు చాలా భ్రమలో ఉంటారు. మీకు కేవలము ఒక ఓరియంటేషన్ వస్తుంది. మీరు దాన్ని ఎలాగ అవగాహన చేసుకోవాలో అన్నది తెలుస్తుంది తప్ప మీకు అంతా అర్థమైపోదు. అంచేత అది అర్థం చేసుకోండి. ఇంకొక ఈ మూడు శక్తిధారలు ప్రపంచంలో ఉన్నాయి, లైట్ శరీ పదార్థము క్లీ. ఈ రెండింటి యొక్క కలయిక శ్రీ. ఈ శక్తుల్ని ఉపయోగించుకునేటటువంటి మనుష్యులనే మనం ఏమంటాము అంటే బిజినెస్ మెన్. ఏ శక్తిని ఉపయోగించుకుంటున్నారు, ప్రకృతిలో ఉన్నటువంటి స్త్రీ శక్తిని ఉపయోగించుకుంటున్నారు. సైంటిస్టులు ఏ శక్తిని ఉపయోగించుకుంటున్నారు, సైంటిస్టులు క్లీన్ పదార్థం యొక్క శక్తిని ఉపయోగించుకుంటున్నారు. అంతేత సైంటిస్టులు క్లీన్ శక్తిని ఉపయోగించుకుంటున్నారు. ఎడ్యుకేషనిస్ట్ ఇప్పుడు మనం ఇదంతా మాట్లాడుకుంటున్నది ఏంటంటే ఫ్యూచర్ ఎడ్యుకేషన్ గురించి కానీ విద్యా విధానం ఎలా ఉంటుంది కానీ సరస్వతి శక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. హెరీ అంచేత నేను చెప్తున్నటువంటి ఆధ్యాత్మిక గురించి నేను చెప్పటం లేదు. మన ప్రపంచంలో ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్, మన ప్రపంచంలో ఉన్నటువంటి సైంటిస్ట్, మన ప్రపంచంలో ఉన్నటువంటి బిజినెస్ పీపుల్ గురించి మాట్లాడుకుంటున్నాం. మన జీవితాన్ని మొత్తము కూడా వీటి మీదే కదా ఆధారపడింది. మీరు ఏది కావాలంటే చదువుకోలేరు. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీకు ఏ విద్యను అందిస్తుందో ఆ విద్యనే మీరు చదువుకోగలరు. అవునా కదా? ఆ సబ్జెక్ట్ యూనివర్సిటీలో ఇంట్రడ్యూస్ చేయబడి ఉండకపోతే మరి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? వీ వాంట్ టు ఎడ్యుకేట్ హ్యూమానిటీ. ఎడ్యుకేటర్స్ రోల్లో ఉన్నాం అనమాట, ఫ్యామిలీ శక్తి యొక్క రోల్లో ఉన్నాం అనమాట. మాకు ఇది నేర్చుకోవాలని ఉంది. భారతీయ ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి
ఆ శక్తిని అవగాహన చేసుకోవాలని ఉంది అని మనము ఈ గ్రూప్ యాక్టివిటీ ద్వారా చెప్తున్నాం మనం ప్రపంచానికి. ఇలాగా కొన్ని వందల గ్రూపులు ఏర్పడిపోతే ఆటోమేటిక్ గా ఈ సబ్జెక్ట్ యూనివర్సిటీ లోకి వచ్చేస్తుంది. యూనివర్సిటీలోకి సబ్జెక్ట్ వచ్చినా రాకపోయినా మీ జీవితాలు మాత్రం మారిపోతాయి, గ్యారంటీగా మారిపోతాయి. ఎందుకంటే శక్తి గురించి ఎప్పుడైతే మీకు తెలుస్తుందో ఆ శక్తి మీకు ఉపయోగపడకుండా ఉండదు. చైతన్యము మూడు రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. చైతన్యము అంటే ఏంటో అర్థం చేసుకోండి, లక్ష్మీ శక్తి. అందుకే మనకి లక్ష్మి అంటే అనిపిస్తాం, మన యొక్క శక్తి. మూడు శక్తి ధారణలు చెప్పాను కదా, జ్ఞానశక్తి, క్రియాశక్తి, మూడవది ఇచ్చాశక్తి. ఈ మూడు శక్తులు ప్రపంచంలో ఏడు తలాలలో పనిచేస్తూ ఉంటాయి. దానినే ఖనిజాలు, వృక్షములు, జంతువులు, వీటి గురించి మనకి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఖనిజ జగత్తులో పృథ్వీ గ్రహం మీద ఉన్నటువంటి అన్ని ఖనిజాలు ఈనాడు వైజ్ఞానికులకి తెలుసు. ఇంకా కొత్త మ్యాటర్ కనిపెట్టలేదు సైంటిస్ట్, ఇట్ ఈస్ ఎగ్జాస్టెడ్. మినరల్ సరోవర్, 92 రకాలైనటువంటి మినరల్స్ ఉన్నాయన్నారు. మిగతా కొత్తగంతా చెప్పేటటువంటివన్నీ కూడా ల్యాబొరేటరీలో మ్యాన్మేడ్ మినరల్స్ తప్ప ప్రకృతిలో దొరికేటటువంటి మినరల్స్ ఇంకా లేవు. భూ, వృక్షములు, బోటనిస్ట్ చాలా రకాలైనటువంటి వృక్షాలను ట్రేస్ చేశారు, వాటి యొక్క లక్షణాలను కనుగొన్నారు. వృక్షములను ఉపయోగించుకోవటం ఎలా అన్నది ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు, ఇప్పుడిప్పుడే. ఈనాడు టీవీలో వస్తున్నటువంటి అడ్వర్టైజ్మెంట్ చూస్తే మీకు అర్థమవుతుంది, ప్రతిదీ హెర్బలే, సోప్ అన్న హెర్బలే, టూత్పేస్ట్ అన్న హెర్బలే, అన్ని హెర్బల్ అయిపోతున్నాయి. 100 ఏళ్ల కిందట హెర్బల్ లేదు, ఇప్పుడు అన్ని హెర్బలే. అంటే ఎక్కడికి వచ్చాం మనం, ఖనిజ జగత్తు నుంచి వృక్ష జగత్తును ఉపయోగించుకునేటటువంటి స్థితికి వచ్చాము అన్నది అర్థమవుతుందా మీకు? మన అవుట్లుక్ మారిపోయింది. ఇప్పుడు ప్రతిదీ ఆయుర్వేదంతో లింక్ చేసి హెర్బల్ లైఫ్ మీరు లింక్ చేయకపోతే అది అమ్ముడుపోదు. ఎన్ని ఆకులు కలిపితే అంత గొప్ప సబ్బు అన్నమాట అది. అదేది ఎంత సబ్బు? జీవ 27 ఆకులు, 27 మూలికలు కలిపారు. అది రైతా తప్ప నేను దాని గురించి మాట్లాడటం లేదు. చేంజింగ్ కాన్సెప్ట్ మన చేతనత్వం ఈనాడు చెట్ల వైపు మళ్ళింది, హెల్త్ వైపు మళ్ళింది. అది మీరు అర్థం చేసుకుంటే భారతీయ ఆధ్యాత్మిక యొక్క ఈ గాయత్రి మహావిజ్ఞాన యొక్క సైన్స్ మీద మీకు చాలా అవగాహన వస్తుంది. కనుక సైంటిఫిక్గా మీరు గాయత్రి మంత్రాలు ఉపయోగించుకోగలరు. ఇంత ప్రకృతిలో వచ్చినటువంటి మార్పు ఏంటి అంటే ఖనిజ జగత్తు నుంచి మనము మెల్లిమెల్లిగా వృక్ష జగత్తు వైపుకు మళ్ళుతున్నాం. ఇది మీకు అర్థమవుతే ఇంకొక విషయం అర్థమవుతుంది. వృక్షాలకు ఉన్నటువంటి ఏకైక లక్షణం ఏంటి అంటే అవి ఎల్లప్పుడూ కూడా సూర్యుడి వైపే పెరుగుతాయి. బోటనీ చదివినటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళకి ఈ విషయం తెలుసు. చెట్లని ఒక ఏమంటారు ప్లాంట్ గోళంలో ఎదుగుతూ ఉంటే దాని మీద ఒక టిన్ కవర్ వేసేసి కింద వైపు కన్నం పెట్టారనుకోండి, అది పైకి ఎదగటం మానేసి వెలుతురుస్తున్నటువంటి వేపుకు వంకరవుతుంది. అంటే వృక్షముల యొక్క లక్షణం ఏంటి అనమాట, సూర్యుడు వేపుకు వెళ్తాయి. అంటే మీకు తెలిసినా తెలియకపోయినా మీరు సోలార్ ఎనర్జీ వైపు ఆకర్షితులు అవుతున్నారు. తెలిసి ఆకర్షితులు అవుతే సైన్స్, తెలియకుండా ఆకర్షితులు అవుతే ఏమి లేదు. అంటే ఎప్పుడైతే ఈ హెల్త్ మీద, ఈ వన మూలికల మీద, ఇంకా రాక్ మీద చాలా ఓ విచిత్రమైనటువంటి ప్రయోగం నేను స్వయంగా చేశాను, నా స్నేహితులు అనేక మంది మీద నేను చేశాను. 3 ఏళ్ల కిందట నాకు డయాబెటీస్ ఉండేది. 75 యూనిట్స్ ఇన్సులిన్, 4 డయాబెటిల్ మాత్రలు వేసుకుంటే 200లో ఉండేది. మార్నింగ్ ఫాస్టింగ్ షుగర్, ఈనాడు అందరికీ అందరి ఇళ్లలోనూ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు కనుక
ఈ విషయం గురించి నేను చెప్తే ఎంత హై లెవెల్లో ఎంత గొప్ప డయాబెటిక్ పేషెంట్స్ ఉందో అర్థమైపోయి ఉంటుంది.
ఇన్సులిన్ తీసుకోవాలి రోజు 75 యూనిట్స్, దాని తర్వాత 4 టాబ్లెట్స్ వాడాలి. వాడితే ఫాస్టింగ్ షుగర్ 200లో ఉండేది. బెంగళూరులో నేచర్ క్యూర్ హాస్పిటల్కి వెళ్ళాను. డయాబెటిక్ క్యూర్ కోసం కాదు, నాకు నమ్మకం లేదు నేచర్ క్యూర్ మీద, ఇంకో పని మీద వెళ్ళండి విత్ సమ్ అదర్ ఇంటెన్షన్. సరే వాళ్ళు మామూలుగా క్వశ్చన్స్ అన్ని అడిగి, మీరు డయాబెటిక్స్ అంటే ఐఎమ్ ఎ వెరీ గ్రేట్ డయాబెటిక్స్, చాలా గొప్ప అండి, మామూలు డయాబెటిక్స్ అనుకుంటున్నారా, అన్కంట్రోలబుల్ డయాబెటిక్స్ అని చెప్పాను. సరే అక్కడ డాక్టర్ ఏం చెప్పాడంటే, మీరేం వాడుతున్నారు అంటే, వాడిని అదరగొట్టడానికి చెప్పాను నేను, ఇలా ఇన్సులిన్ వాడుతున్నాను, మాత్రలు వాడుతున్నాను అంటే, అవుగో అలాగా అన్నాడు. అవన్నీ తీసి బయట పారేయండి అన్నాడు. మరి అక్కడ జాగ్రత్తలు వెళ్ళక చేసి నేను బయట పారేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు డయాబెటిస్ లేదు. ఏంటి అంటే ఫుడ్లో మార్పు. మీరు కాయగూరలు తింటే, వండిన పదార్థం తినకుండా ఉంటే ఆ క్షణము నుంచి మీకు డయాబెటిస్ ఉండదు అని నా అనుభవము, నా స్నేహితుల యొక్క అనుభవం, అంటే డయాబెటిస్ ఉన్న స్నేహితుల యొక్క అనుభవం. కాయగూరలు తింటే మీకు డయాబెటిస్ ఉండదు చేస్తూనే నా అనుభవం తెలుస్తుందండి. కానీ నేను తినలేం మాస్టర్, నేను ఏం చేయలేను మాస్టర్. మీకు డయాబెటీస్ ఉంచుకోవాలంటే ఉంచుకోండి, మీకు డయాబెటీస్ అక్కర్లేదు అనుకుంటే సూర్యుడు యొక్క శక్తిని ఉపయోగించుకోండి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, హరిద్వార్లో గాయత్రి మంత్రోచ్చారణ చేసి డయాబెటీస్ తగ్గించిన కొన్ని కేసులు వాళ్ళు రికార్డు చేశారు. గాయత్రి మంత్రానికి సూర్యుడికి చాలా దగ్గర సంబంధం ఉంది. మీరు ఆకుకూరలు పళ్ళు తింటున్నారు అంటే, అన్కుక్డ్ ఫుడ్ తింటున్నారు అంటే, డైరెక్ట్ గా సూర్యుడి యొక్క ఎనర్జీని మీరు ప్యాక్డ్ సోలార్ ఎనర్జీని తింటున్నట్టు, అది అర్థం చేసుకోండి. అంతేకా ఋషులు కన్నమూలాలు తినేవారు, ఆకుకూరలు తినేవారు అంటే గతి లేక కాదు, తినలేక కాదు, అది తింటేనే మీరు సోలార్ ఎనర్జీని ఉపయోగించుకోగలరు. వృక్షములను ఉపయోగించుకోవటం నేర్చుకున్నటువంటి వ్యక్తి సూర్యకిరణ శక్తిని ఉపయోగించుకోగలడు. ఈ ఆకుకూరలు పళ్ళు అది తింటున్నటువంటి వాడు తెలియకుండా ఉపయోగించుకుంటున్నాడు. ఋషులు గాయత్రి మంత్రం ద్వారా అడవులలో ఉండి, అడవుల్లో ఎందుకు వెళ్ళారు అంటే, చెట్లు ఉంటాయి కనుక, చెట్లు ఉంటే మామూలుగా మన మోడర్న్ సైన్స్ ఏం చెప్తుంది అంటే, ఒక చెట్టు కనుక మీరు పెంచగలిగితే సుమారు 60 లక్షల రూపాయల విలువ చేసేటటువంటి ఆక్సిజన్ సిలిండర్స్ ని మీరు తయారు చేస్తున్నట్టే సంవత్సరానికి. నేను సైంటిఫిక్ డేటా చెప్తున్నాను నేను, ఒక పెద్ద చెట్టు, మామూలు చెట్టు కాదు, ఒక పెద్ద అక్షదవృక్షాలు. మీకు అర్థమైనా నేను ఏం చెప్తున్నాను, బిగ్ ట్రీ ఉంటే 60 లక్షల రూపాయల విలువ చేసేటటువంటి ఆక్సిజన్ అది రిలీజ్ చేస్తుంది మీకు సంవత్సరానికి. అది ఎన్నేళ్ళు బతికితే అన్ని 60 లక్షలు. ఆక్సిజన్ గురించి ఎందుకు నేను చెప్తున్నాను, చెట్ల గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, గయాన్ త్రాయతీతి గాయత్రి. గాయత్రి అంటే అర్థం ఏంటి అంటే ప్రాణాలను రక్షించేది. మీకు ప్రాణాలు దేని వల్ల రక్షింపబడతాయి? ఆక్సిజన్ వల్ల రక్షింపబడతాయి. ఆ సైన్స్ అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాము. ఇది ఖచ్చితంగా రాబోయేటటువంటి కాలానికి ఉపయోగపడేటటువంటి సైన్సే. నేను అందుకని పేరెంట్స్ని పిల్లల్ని ఏమంటానంటే, మీరు కాస్త నిద్రమత్తు వదిలించుకుని ఈ గాయత్రిని ఈ యాంగిల్లో చూడటం మొదలైతే మీ పిల్లలు జీవితము బాగుపడిపోతుంది, మీ జీవితము బాగుపడిపోతుంది, దానితో పాటు ప్రపంచం యొక్క భవితవ్యత కూడా బాగుపడిపోతుంది. కొంచెం మీరు దీని మీద ఈ విధమైనటువంటి దృష్టి పెట్టుకోవాలి. గయాన్ త్రాయతి ఇది గాయత్రి, ప్రాణాలను రక్షించేది గాయత్రి. ఓం భూర్భువస్వః ప్రతిరోజు భగవదేవస్థితిని ధీరైన ప్రచోదయ గాయత్రియే. కానీ అది మాత్రమే గాయత్రి కాదు, ఇంకా చాలా రకాల గాయత్రీలు ఉన్నాయి. ఇంకా చెప్పుకోదలుచుకుంటే ప్రతి దేవతకి ఒక గాయత్రి ఉంది. కాదు ఓం భూర్భువస్వ తత్సవితుర్వరిణి భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అనేటటువంటి గాయత్రికి సూర్యుడికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇంకొక విషయం ఏంటో తెలుసా, మనం సూర్యుడు అనం, సూర్య నారాయణుడు అంటాం. జనరల్ గా కొంచెం సూర్యుడి గురించి కొంచెం గౌరవంగా దాంతో మనం చెప్పుకోదలుచుకుంటే సూర్యనారాయణ అంటాం. నారము అంటే నీళ్లు, అయనము అంటే ఇల్లు గలవాడు. సోలార్ ఎనర్జీతో పాటు ఎప్పుడైతే వాటర్ కంటెంట్ కూడా చేరుతుందో లైఫ్ ఆవిర్భవిస్తుంది అని సైన్స్ చెప్తుంది. ఈనాడు సూర్యనారాయణ అనేటటువంటి పేరుతో, సూర్యుడికి అర్జున ఇచ్చేటటువంటి పేరుతో ఈ సైన్స్ నే మనం ఉపయోగించుకునే వాళ్ళము ఒకప్పుడు. ఇప్పుడు కర్మకాండ మాత్రమే మిగిలిపోయింది తప్ప దాని వెనకాలను ఉన్నటువంటి సైన్స్ పోయింది. ఆ సైన్స్ మళ్ళీ మనం రివైవ్ చేసుకోవాలి. అంటే వాటర్ అండ్ లైఫ్ ఈ రెండు ఎప్పుడు కలుస్తాయో ప్రాణశక్తి ఆవిర్భవిస్తుంది. అందువల్లే మనం ఎప్పుడు ఏ ఆధ్యాత్మికమైనటువంటి ఫంక్షన్ చెప్పుకున్నా కలిసి స్థాపన చేస్తాం, దీపం వెలిగించుకుంటాం. ఈ రెండు ఉండాలి, వాటర్ అండ్ లైఫ్ అగ్ని. ఈ రెండు ఎక్కడ ఉంటాయో అక్కడ జీవితం ఆవిర్భవిస్తుంది, లైఫ్ ఆవిర్భవిస్తుంది. గయా త్రాయతీ గాయత్రి చెట్లు, చెట్లుకి వచ్చాక దాని తర్వాత స్థితి ఏంటి? జంతువు. జంతువుల్లో చాలా గొప్ప జంతువు మనిషి. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్, మనిషి కూడా ఒక జంతువే. కానీ ఎలాంటి జంతువు అంటే సోషల్ జంతువు, ఒక సామూహికంగా ఒక సామాజికంగా అందరం కలిసి జీవించగలిగేటటువంటి ఒక జంతువు. కానీ ఈ జంతువులో మనిషి అనేటటువంటి జంతువుల్లో మిగతా జంతువులకి లేనటువంటి ఒక విశేషమైనటువంటి శక్తి ఉంది, అది వాక్కు. మాట్లాడగలిగేటటువంటి శక్తి, మాటల ద్వారా తన భావాన్ని తన జ్ఞానాన్ని వాడు ఏమీ కష్టపడకుండా అందజేయగలిగేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి వాక్కు ఉంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను కెమిస్ట్రీ చదువుకున్నాను, నా స్టూడెంట్స్కి నేను కెమిస్ట్రీ చెప్తున్నాను. జంతువు చెప్తున్నాను, వాక్కు చెప్తున్నాను. మీరేం చేయట్లే, మీరు కేవలం కూర్చుని వాక్ ద్వారా టీచర్ చెప్తున్నటువంటి జ్ఞానాన్ని మీరు పొందుతున్నారు, అవునా కాదా? స్కూల్స్ లో కాలేజెస్ లో చేసేది ఏంటి? ఒకడు మాట్లాడుతూ ఉంటాడు, మిగతా వాడు వింటూ ఉంటాడు. వింటూ వాడు ఏం చేయగలుగుతున్నాడు? ఆ పర్టికులర్ విషయం మీద ఆనాటి వరకు ఉన్నటువంటి జ్ఞానాన్ని మాటల ద్వారా వాడి బుర్రను చూసేసుకుంటున్నాడు. మళ్ళీ వాడు న్యూటన్ లాగా ఎక్స్పెరిమెంట్ చేయక్కర్లే, మళ్ళీ ఎడిషన్ లాగా ఎక్స్పెరిమెంట్ చేయక్కర్లే, మళ్ళీ ఐన్స్టీన్ లాగా ఎక్స్పెరిమెంట్ చేయక్కర్లే. ప్రకృతి యొక్క నియమాలను ఎవరైతే ఆ వైజ్ఞానికులు ఎంతో కష్టపడి నేర్చుకుని మనకి అందజేశారో, మీరేమీ కష్టపడక్కర్లే, కేవలము ఆ వాక్కు మీరు ఇస్తే చాలు, మీ బుర్రలోకి వెళ్ళిపోతుంది. అసలు అది ఎంత పెద్ద మెరుగులో మీకు అర్థమవుతుందా? మనకి అది చాలా సులభంగా జరిగిపోతుంది కనుక, అందరం అదే స్థితిలో ఉన్నాం కనుక అది మెరుకులు కాదు. మెరుకలు ఎప్పుడంటామంటే ప్రతి వాడికి అది లేకపోతే, మనం చేసి ఇలా చేసి విభూతి సృష్టించి చేయలేం కనుక అది మెరుకులు. అందరూ చేయగలిగితే మెరుకులు కాదు. మనము మాటల ద్వారా మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇతరులకి అందజేయగలిగేటటువంటి ఆ అద్భుతమైనటువంటి శక్తి దేని వల్ల వస్తుంది అంటే ఆకాశంలో వస్తుంది. ఆకాశం యొక్క లక్షణము వాక్కు. అంతేత మన ఋగ్వేదం ఏం చెప్తుంది అంటే, ఋచో అక్షరే పరమే వ్యోమ యస్మిన్ దేవ అది విశ్వే విశేషుడు యత్ సన్న వేద కిం ఋషా కనిష్యతి ఏవం విదుహు సైనే సమాసతే. అద్భుతమైనటువంటి మంత్రము ఏం చెప్తుంది అంటే, ఋషో అక్షరే పరమే వ్యోమ ఈ స్పేస్ లో ఈ ఆకాశంలో నాశరీతమైనటువంటి అనేక దివ్య శక్తులు ఉన్నాయి. యస్మిన్ దేవ అది విశ్వేషేతు. ఈ దేవతాశక్తులన్నీ కూడా ఆకాశంలో ఉన్నాయి. ఇప్పుడు దేవతాశక్తులు అంటే ప్రాకృతికమైనటువంటి శక్తులు అని అర్థం చేసుకోండి. వాయు దేవుడు, వరుణ దేవుడు, అగ్ని దేవుడు అంటాం మనం. దేవుడు అంటే అర్థం ఏంటి? అగ్ని యొక్క ప్రాకృతిక శక్తి. వాయుదేవుడు అంటే అర్థం ఏంటి? వాయువు యొక్క ప్రాకృతిక శక్తి. మనకి తెలిసినటువంటి కొన్ని ఉన్నాయి ఆకాశంలో, మనకి తెలియనటువంటివి ఎన్ని ఉన్నాయో. యస్మిన్ దేవ అది విశ్వేషేతు
ఈ ఆకాశంలో మనకి తెలియనటువంటి అనేక అనేక ప్రాకృతిక శక్తులు ఉన్నాయి. ఎన్నదేట కిమిరిక కలిసి నీకు తెలియకపోతే నన్ను ఏం చేయమంటావు? మంత్రం చెప్పి నీకు తెలియకపోతే నన్ను ఏం చేయమంటావు? ఎలక్ట్రిసిటీ ఎప్పుడూ ఉంది ప్రపంచంలో. మేఘాలు మెరిసినప్పుడు మేఘాలు కదా ఏంటంటారని మెరుపు మెరుపులు మెరిసినప్పుడు కరెంట్ అయితే విద్యుత్ అయినా కానీ దాన్ని ఈ మధ్య కాలంలో పట్టుకున్నాం. ఓ 100 ఏళ్ల కిందట ఇన్ని మ్యాజిక్లు జరిగిపోయాయి. అంటే ఇది పట్టుకున్నప్పుడు ఆకాశంలో విద్యుత్ లేదా ఉంది, మనం పట్టుకోలేదు. జస్ట్ సన్న లేదా కిమిరికాకరించేసి మీకు తెలియకపోతే నన్ను ఏం చేయమంటాం? ఏం వేద సైనే సమాసతే, ఎవరికైతే ఇది తెలుస్తుందో వాడు దాన్ని తెలుసుకోగలుగుతాడు, వాడు దాంట్లో పూర్తిగా నిష్ణాతుడైపోతాడు. ఇంకట ఈ గాయత్రి మంత్రము మన శరీరంలో ఉన్నటువంటి 24 శక్తుల్ని ఆవిర్భింపజేస్తుంది. సరే అది అర్థం కాదు, అది కనిపిస్తుందా మీకు? అక్కడ ఓం భూర్భువ స్వహ, ఇది కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ యాజ్ యూజువల్. ఈ భూర్భు చిత్రంలో కూడా అదే తప్పుంది. ఈ భూర్భువ స్వ కొంచెం సిరస్ పైకి ఉండాలి, సమ్వేర్ హియర్. తత్ ఎందుకు కనిపించండి? పాయింటర్ ఉంటే ఒకసారి చూపించే అక్కడ వేరుతో తక్ కనుబొమ్మల మధ్య, కనుబొమ్మల మధ్య పాయింట్ అర్థమైందా మీకు? తక్ సా ఏంటది? ఎడం కన్ను, వి కుడి కన్ను, తుహు ఎడమ చెవి, వా కుడి చెవి, రే నాసిక, సరిచూరు వరేణ్యం అనేటటువంటి మాట మీరు ఎప్పుడైతే అంటారో మొత్తము మీ ఫేస్ లో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సెంటర్స్ యాక్టివేట్ అవుతాయి. దాని తర్వాత భద్గో ఓకల్ కాదు, దేవస్య రైట్ లెఫ్ట్, దే అనేది రైట్ వా అనేది లెఫ్ట్, శ్యా హార్ట్ దగ్గర రిప్ కేజ్, ధీ లివర్, మా స్ప్లీన్, ధీ మా హీ బొడ్డు, ధీ గ్రైన్ రీజియన్ కింద కనిపిస్తుందా? ధీ మా ఎక్కడుంది? స్ప్లీన్, హీ బొడ్డు, ధీ మహి, ధీ అనేది గ్రాయింగ్ రీజియన్ లో, యో అనేది రెండు షోల్డర్ బ్లేడ్స్ మీద, ధియో యో నహ మోచేతి మీద, ప్రా ఇటువైపు మోచేతి మీద, దో మణి విజయశంకర్ని మణికట్టు రెండు మీ శరీరంలో ఉండాలి. లేకపోతే ప్రకృతిలో ఉన్నటువంటి 24 శక్తులు ఈ పార్ట్స్ లో మన శరీరానికి అనుగుణ్యంగా స్పందిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా మళ్ళీ మనం ఇలా కలుసుకున్నప్పుడు టామీ నేడర్ అనేటటువంటి ఒక ఎండీ డిఎం ఎక్స్పైజెడ్ ఎఫ్ఆర్సీఎస్ పెద్ద బిరుదులు ఉన్నాయనికి, హీ స్కిల్ ఎలా 45 ఇయర్స్, 50 ఇయర్స్ ఆయనకి. జర్మన్లో ఆయన న్యూరాలజిస్ట్, పెద్ద 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 డాక్టర్. ముఖ్యంగా ఆయన యొక్క విశేషం ఏంటి అంటే హాలీవుడ్ యాక్టర్స్ కి డాక్టర్. ఇప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా ఉంటారు, సినిమా యాక్టర్స్ కి డాక్టర్ లాగే ఆయన హాలీవుడ్ లో ఉన్నటువంటి అనేక మంది డాక్టర్లకి, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కి, ప్రెసిడెంట్స్ కి, వాళ్ళకి డాక్టర్. వెరీ క్యాపబుల్ డాక్టర్. కానీ ఆయనకు ఒక మీకు నచ్చని అంటే పబ్లిక్ మనకి నచ్చుతుంది, సోకాల్డ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కి నచ్చనిది, నాకు మీకు చాలా నచ్చేది ఏంటి అంటే ఆయన మహేష్ రెడ్డి శిష్యుడు.
ఇది రెగ్యులర్ మెడిటేషన్. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ గత 20 ఏళ్లగా రెగ్యులర్ గా చేస్తున్నాడు ఆయన. ఆయన ఒక విచిత్రమైనటువంటి డిస్కవరీ చేశాడు మానవ శరీరం గురించి 4 ఏళ్ల కిందట, గత 5 ఏళ్ల కిందట. ఆ డిస్కవరీ చేసినందుకు జర్మన్ యూనివర్సిటీ ఆయనని బంగారంతో చూసింది. ఆయన కనిపెట్టినటువంటి ఆ అద్భుతమైన రహస్యానికి టోనీ నేడర్ అనేటటువంటి ఆ న్యూరాలజిస్ట్ ఎండి, వెరీ వెరీ ఫేమస్ డాక్టర్, ఆయన కనిపెట్టినటువంటి విషయానికి జర్మన్ యూనివర్సిటీ, జర్మన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఆయన బంగారంతో చూసింది. ఇంతకీ ఆయన కనిపెట్టింది ఏంటి అంటే మానవ శరీరము ఋగ్వేద మంత్రాలతో కంట్రోల్ చేయబడుతుంది అని ప్రూవ్ చేశాడు ఆయన సైంటిఫిక్ గా. అంత గొప్ప విషయము ఒక విదేశీయుడు విదేశాలలో కనిపెట్టి దానికి కనిపెట్టినందుకు ఆయన్ని ఆ గవర్నమెంట్ బంగారంతో చూస్తే ఆ వేదాల గురించి మనం పట్టించుకోము. అన్ఫార్చునేట్. ఇందుకు చెప్తున్నాను, మనం కళ్ళు మూసి కూర్చున్నంత మాత్రాన ప్రపంచంలో ప్రగతి ఆగదు. గాయత్రిని వేదమాత అంటాం. అంతేత వేదాలతో నిర్మించినటువంటి ఈ శరీరానికి తల్లి ఎవరు అంటే గాయత్రి. ఆ విధంగా గాయత్రి మాత అంటాం మనం. సైన్స్ అది, దాని వెనకాలను ఉన్నటువంటి లాజిక్ అది. ఆయన ప్రూవ్ చేశాడు ఋగ్వేదంలో ఉన్నటువంటి 191 మండలాలలో మన శరీరం శిరస్సు నుంచి మోకాలి వరకు ఏ ఏ పార్ట్ ఎలా వైబ్రేట్ అవుతుందో ఆయన సైంటిఫిక్ గా ప్రూవ్ చేసి ఒక పుస్తకం పబ్లిష్ చేశాడు, ద హ్యూమన్ ఫిజియాలజీ అని. అందులో ఆపరేషన్ చేస్తే అన్ని దేవతా స్వరూపాలు నీకు అలాగే కనిపిస్తాయి. ఆయన ప్రూవ్ చేయటం కాదు, చూపిస్తాడు మీకు. మీ శరీరాన్ని కోసి ఆ దేవతా స్వరూపాలు మీ శరీరంలో ఎక్కడున్నాయో చూపిస్తాడు ఆయన. చూపించాడా? కానీ ఆ విషయం నేను ఇప్పుడు చెప్పే టైం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంది ఈ గాయత్రిని మీరు కొంచెం అవగాహన చేసుకుని దీని సాధనని మీరు కంటిన్యూ చేస్తే మళ్ళీ ఎప్పుడైనా మీరు దాని గురించి మనం డిస్కస్ చేసుకోవాలి అని నేను గమ్మంటే ఎగిరి గెంటేసి మరీ వస్తాను. మీరు పిలవాలంటే ఇంకేంటే మీకు వినాలని లేకపోతే ఈ విషయాలన్నీ నేను చెప్పలేను. కానీ ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓం భూర్భువత్వ సత్ సాహు వారేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయా. కొంచెం అలవాటు చేసుకుంటే మీరు చేయలేక చేయొచ్చు. కానీ చేసేపడం కాదు ముఖ్యం. అక్కడ మీకు ఏం అర్థం అవ్వాలి అంటే ఎక్కడ ఎక్కడ ఈ శబ్ద ఉచ్చారణ జరుగుతుందో అప్పుడప్పుడు మీ శరీరంలో ఒక విశిష్టమైనటువంటి భాగము స్పందిస్తుంది. దీని ముందు స్లైడ్ పెట్టమ్మా. ఐ విల్ కమ్ బ్యాక్ టు దిస్ లేటర్. ఇందాక స్లైడ్ మిక్స్ చేసేయకండి, మన తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు. ఇది కాదమ్మా, భూర్భువత్వ జంతువులు రైట్. ఇది చెప్తూ మానవ శరీరం యొక్క పరాకాష్ఠ ఏంటి అంటే దేవతలందరూ అందులో ఉన్నారు. అది సైంటిఫిక్ గా ఈనాడు టోనీ నేడర్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి డాక్టర్ ప్రూవ్ చేశాడు. ఆ పుస్తకం కావాలని నేను ఇండియాలో ఎన్ని చోట్ల ఇచ్చాను. లేదండి అసలు ఆ పుస్తకే ఉందా మా శరీరే అంటారు. చివరికి మహేష్ యోగి ఇన్స్టిట్యూట్ వాళ్ళని అడిగితే అది అవుట్ ఆఫ్ ప్రింట్ అన్నారు. చివరికి ఇక్కడే ఉన్నారు వీళ్ళ అబ్బాయి. అసలు అమెరికాలో చదువుకుంటూ ఉంటే అక్కడ రెండే వాల్యూమ్స్ ఉన్నాయట. అవునా? ఆ రెండు వాల్యూమ్స్ లో ఒక వాల్యూమ్ ఇక్కడే పంపించాడు. పరిస్థితి అది నీ దగ్గర ఉందా ఇంకోటి? వెరీ గుడ్. మరి రేపు పెట్టగలిగితే పెట్టమ్మా. ఆ క్యాసెట్ వెతకాల, ఉంటే తీసుకొస్తావా అంటే అంత కేర్లెస్ గా పడేసావా? సరే అతి జాగ్రత్తగా పెట్టు. ఓకే ఓకే, ఏదైనా రేపు సాయంత్రం మనం ఇక్కడ చూపిద్దాం అది. దే విల్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్, ఇటు వెళ్తుందో. అంటే ఆ గాయత్రి మంత్రాన్ని ఈనాడు కనుక మీ పిల్లలకి వాళ్ళకి చేయించగలిగితే వాళ్ళ జీవితాలు ఈనాడు జరుగుతున్నటువంటి హయ్యెస్ట్ సైంటిఫిక్ లెవెల్కి ఎదుగుతారు. అది మనం వదిలేసుకుని పిచ్చి వాళ్ళలాగా ఈ పిచ్చి ఎడ్యుకేషన్ సిస్టమ్నే పట్టించుకుంటే చదవండి, ఎడ్యుకేషన్ వద్దని మేము, లేకపోతే మనకి తిండి ఉండదు, ఉద్యోగాలు ఉండవు, కానీ ఇది చదువుకుంటూ పక్కన ఇది రోజుకు 2-3 గంటలైనా మీరు కష్టపడగలిగితే ప్రపంచమే మారిపోవచ్చు. ఇంతట జంతువులు లో మనిషి యొక్క స్పెషలైజేషన్ ఏంటి అంటే వాస్తుశక్తి. వాస్తుశక్తిని ఉపయోగించుకుని వాడు ఏదైనా చేసేయగలడు. ఎంటైర్ సివిలైజేషన్ వాస్తుశక్తి వల్లే కదా. దీని తర్వాత మహా అనేటటువంటి ఒక స్థలం వస్తుంది. దీంట్లో ఎక్కడొస్తుంది ఒక స్థలం? చేతన స్థలంలో ఎందుకంతా చెప్తున్నాను అంటే బలపడ మాట్లాడమే తప్ప లక్ష్యరహితంగా ఉద్దేశ్యరహితంగా సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగేటటువంటి వాక్శక్తిని మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. వాక్శక్తి అంతా ఇప్పుడేగా ప్రూవ్ చేశాను. ఆటమిక్ ఎనర్జీ కంటే కూడా చాలా గొప్పదైనటువంటి శక్తి వాక్శక్తి. దేనికి వాడుతున్నాను? ఎందుకు పనికిరానటువంటి వాటికి వాడుతున్నాం? అంతేగా ఈ వాక్శక్తి యొక్క సద్వినియోగం ఎప్పుడవుతుంది? వెరీ సింపుల్. గాయత్రి మంత్రం లాంటి మంత్రాన్ని మీరు ఉచ్చారణ చేస్తే వాక్శక్తి యొక్క అద్భుతమైనటువంటి ఉపయోగం. అంతే ఇంకేత దీన్ని బట్టి మనం ఏం చేసింది, మౌనంగా ఉండటం బదులు గంటలు గంటలు గాయత్రి మంత్రం జపం చేస్తే మంచిది. అక్కడే మాస్టర్ నేను ఆలోచించి చెప్తానండి, తొందర ఏంటి, నేనేం చేస్తాను, లాజికల్ గా సైంటిఫిక్ గా ఒక విషయం చాలా మంచిది అని నేను మీకు చెప్పగలను, కానీ ఆ మంచిది నువ్వు చేస్తావా చేయవా అన్నది శిష్యుడు కూడా హ్యాండ్సర్. నేను నువ్వు నా స్నేహితుడు కనుక, నాకు చాలా ఇష్టడు కనుక, నువ్వు నాకు చాలా ప్రియమైన వాడిని కనుక నేను చెప్తున్నాను ఇది నాయన నువ్వు చెయ్యి. చెయ్యకపోతే యథేష్టకి సదా నీతో. ఈ గాయత్రి మంత్రం యొక్క అద్భుతమైనటువంటి శక్తి వల్లనే పూర్వకాలంలో భారతదేశం రత్నగర్భగా ఉన్నది. దానిని వినియోగించుకోవటం మానేసాం మనం. రకరకాలైనటువంటి ఆశలు, రకరకాలైనటువంటి మాటలతో అద్భుతమైనటువంటి వాస్తుని పాడు చేసుకుంటూ ఈనాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అంటే, ఒకడు మనకి ఉద్యోగం ఇవ్వకపోతే మన జీవితం ఎలా ఉంటుంది అనేటటువంటి బాధలో ఉన్నాం మనం. గాయత్రి మంత్రం సాధన చేసినటువంటి వ్యక్తులకు లేమి ఉండదు, అజ్ఞానము ఉండదు, అసమర్థత ఉండదు. ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే గాయత్రి మంత్రాన్ని నేను జపం చేసుకోవడం కాకుండా, కనీసము మీరు ఈ రోజు నుంచైనా ప్రతిరోజు కనీసము 108 సార్లు గాయత్రి మంత్రం చేసుకుంటూ ఉంటే ఒక సంవత్సరం లోపల ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయో మనం చూస్తున్నాం. పృథ్వీ మీద వాక్శక్తి 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. నేను ఎక్స్చేంజ్ గురించి చెప్తున్నాను. మధ్యన అనేక లెవెల్స్ ఉంటాయి. వాక్శక్తిలో ఒకటి కృష్ణ సారథ్యం ఉంది, ఇంకోటి శల్య సారథ్యం ఉంది. ఇది నిన్న చెప్పాను నేను మీకు. కృష్ణ సారథ్యం అంటే ఏంటి? నిరాశ చెందిపోయి నేను యుద్ధం చేయలేను అని నిరాశ చెందిపోయినటువంటి వ్యక్తి చేత యుద్ధం చేయించాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అర్జునుడు బాధ తన బంధువుల మీద బాణం వేయాలని కాదు, అతనికి తెలుసు యుద్ధం జరిగితే బంధువుల మీద యుద్ధం చేయాలని. తెలియని వాడా ఇంకా అతనికి వాడా, యుద్ధంలో భీష్ముడు ద్రోణాచార్యుడు వీళ్ళందరూ ఉంటారని తెలియదు అర్జునుడికి, తెలుసు. కానీ అర్జునుడు ఏమనుకున్నాడంటే నిజంగా యుద్ధం జరిగితే కృష్ణుడు నా వైపు ఉన్నప్పుడు చాలా మంది యుద్ధంకి పాల్గొనరు అనుకున్నాడు. ముఖ్యంగా అర్జునుడికి ఎవరి మీద దంగ? భీష్మించే ద్రోణం ఇచ్చే జయంతుల దంగ. కరణం ప్రధాన్యాన్ని తీసి యోధ వీర, వీళ్ళందరినీ కూడా నేను ముందే చంపేశాను అంటాడు శ్రీకృష్ణుడు. ఎవరిని ముందే చంపేశాడు? భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కర్ణుణ్ణి, శ్రీరంగుణ్ణి. ఏంటి అర్జునుడి ప్రాబ్లం? భీష్ముడు యుద్ధం చేయటం మొదలెడితే భీష్ముడికి సమరణ ఉంది. యుద్ధం చేయటానికి వచ్చినవాడు చావటానికి రాడు కదా, గెలవటానికే వస్తాడు కదా. అంచటం రాత కదా, నేనంటే చాలా ప్రేమ కదా పాండవులంటే. నిజంగా యుద్ధం టైం వస్తే భీష్ముడు యుద్ధం చేయడు, బలరాముడిలాగే పక్కకి వెళ్ళిపోతాడు. బలరాముడు యుద్ధంలో పాల్గొనలేదు, తీర్థయాత్రలు చేసుకోడు, అలా వెళ్ళిపోతాడేమో అనుకున్నాడు. అలా వెళ్ళలే, ఆయన ఎదుర్కొండాలనుకున్నాడు. మామూలుగా అలా కమాండర్ని తీసుకున్నాడు. ముడుపు స్టార్ట్ అయింది, పక్కనే ఇంకోటో ఉన్నాడు ద్రోణాచార్యుడు. ఈ ద్రోణాచార్యుడు వారికి తనంతటి తను అర్థమే సిద్ధ పెడితే తప్ప ఆయన ఎవరు చంపలేరు. అంత అద్భుతమైనటువంటి యోగ. యుద్ధం చేయడానికి వచ్చిన వాడు అష్టసన్యాసం ఎందుకు చేస్తాడు? అంటే భీష్ముడు గెలవలేడు, ద్రోణాచార్యుని గెలవలేడు, కర్ణుడు. అందరికీ తెలుసు ఒక బాలం కర్ణుడి దగ్గర ఉంది. ఇప్పుడు వెల్ నోన్ సీక్రెట్ అనమాట, ఆల్ సెలెక్టరీ సీక్రెట్స్ ఆర్ వెల్ నోన్ లాగే కర్ణుడు యొక్క సీక్రెట్ ఆనాడు ప్రపంచంలో అందరికీ తెలుసు. ఏంటి ఆ బాణం? అర్జునుడిని ఇదే ఉపయోగిస్తాడు, ఉపయోగిస్తే అర్జునుడు చస్తాడు. కర్ణుడు ఉన్నాడు అక్కడ, ఇంకోటి ఉన్నాడు జయతుడు. వాడికి శివుడికి శివుడి ఇచ్చినటువంటి ఒక వరదానం, అర్జునుడిని తప్ప మిగతా నలుగురిని ఒక రోజు యుద్ధంలో కాపాడగలం. మీరు నలుగురు కలిస్తే అర్జునుడు అవుతాయిగా, ఇంక నేనేం గెలుస్తాను అనుకున్నాడు. 100% ఓటమి శివుడు అర్జునుడికి. కానీ వాస్తు కృష్ణుడు యొక్క వాస్తుక్తి అసంభవమైనటువంటి కార్యాన్ని సంభవం చేసింది. అది మీరు అర్థం చేసుకోవాలి గీతలో. ఆ గీతకి తెలిసి చెప్పదు అంటే ఎలా? రుద్ర గీతలో ఏం చెప్తాడు? నేను మంత్రాలలో గాయత్రి మంత్రాన్ని నేనే అని 10వ అధ్యాయంలో చెప్తాడు. యజ్ఞాలలో జపయజ్ఞాన్ని నేనే అని చెప్తాడు భగవద్గీతలోనే. అంచేత గాయత్రి మంత్రం జపం మీరు ఎవరి దగ్గరికి తీసుకెళ్తుంది? కృష్ణ చేతనత్వం మీరు తీసుకెళ్తుంది. అంటే అసంభవమైనటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి శక్తి ఇస్తుంది అది కృష్ణ సారథ్యం. అంటే రెండోది ఏంటి? కిరీయుడు కృష్ణుడితో దీటీగా అప్పుడు గుర్రాలను నడపగలిగేటటువంటి సామర్థ్యము శిల్యుడికి మాత్రమే ఉంది. అంచేత అర్జునుడితో యుద్ధం చేయాలి అంటే సారథి కూడా కృష్ణుడు లెవెల్లో ఉండాలంటే శిల్యుడు కూర్చోబెట్టుకున్నాడు. ఇంకా వారు మొదలెట్టాడు ఉన్న ఉత్సాహం గెలిచి గెలవగలిగే వాడు ఓడిపోయాడు. వాస్తు గాయత్రి మంత్రంలో ఆ చెప్తుంది అసంభవమైనటువంటి పరిస్థితుల్ని సంభవం చేస్తాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలోనే చాలా మందికి అలాంటి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయని నాకు తెలుసు. నా జీవితంలో చాలా ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? మీరు గాయత్రి మంత్రం జపం మొదలెడతారని కోరికతో అది గుర్తుంచుకోండి. మీరు విని వెళ్ళిపోతారని కాదు. నెక్స్ట్ స్లైడ్. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మంత్రశక్తి మీలో ఆవిర్భవించాలి అంటే, మంత్రము మీకు పలకాలి అంటే మీకు శ్రద్ధ విశ్వాసము ఇవి రెండు ఉండాలి. ఈనాడు భౌతిక జగత్తులో ఒక డిగ్రీ సంపాదించుకోవాలి అంటే మీకేముండాలి? ఆ విద్య చదువుకోవాలని మనస్సు ఉండాలి, దాని తర్వాత ఆ సబ్జెక్ట్ అర్థం చేసుకుని బుద్ధి ఉండాలి, అవునా? ఇంకా నేడు ఉన్నటువంటి విద్యా విధానంలో మీకు కావాల్సింది ఏంటంటే మనస్సు బుద్ధి. మనస్సు బుద్ధి ఉంటే కాదు, అది నేర్చుకోవాలనే మనస్సు ఉంది. ఆ సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఎ టఫ్ సబ్జెక్ట్,
దాన్ని అర్థం చేసుకునేటటువంటి బుద్ధి ఉంటే మీకు అది సబ్జెక్ట్ వచ్చేస్తుంది, మనస్సు బుద్ధి ఉంటే చాలు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో మనస్సు బుద్ధి అర్థం లేదు. మీకు కావాల్సింది ఏంటంటే శ్రద్ధ విశ్వాసం, చైతన్య బిలీఫ్. ఇంకా శ్రద్ధ విశ్వాసం అనేటటువంటిది మానవ జాతికి ఉపయోగపడేటటువంటి అద్భుతమైనటువంటి శక్తులు. అది సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్ లో ఉండేటటువంటి శక్తి. సబ్ కాన్షియస్ లో బిలీఫ్స్ ఉంటాయి, సూపర్ కాన్షియస్నెస్ లో ఫేస్ ఉంటుంది. కాన్షియస్ మైండ్ కాదు నేను చెప్పేది. ఆ సబ్ కాన్షియస్ మైండ్ కి మీ అంతట మీరు వెళ్ళలేరు. మంత్రాల యొక్క కూర్పు ఎలా జరిగింది అంటే మీరు మనస్సు బుద్ధిని పక్కన పడేస్తారు ఆటోమేటిక్ గా. మనస్సు ఎందుకు దానికి, బుద్ధి ఎందుకు కల్లే. ఎప్పుడైతే మనస్సు బుద్ధి మీరు పక్కన పడేస్తారో ఆటోమేటిక్ గా మిగతా రెండు బయటకు వస్తాయి. మీరేం ప్రయత్నం చేయక్కర్లే. స్విచ్ ఇటు కాకుండా స్విచ్ ఇటు పెట్టారనుకోండి, కరెంట్ ఈ డైరెక్షన్ లో కాకుండా ఆ డైరెక్షన్ వెళ్తుంది. భవానీ శంకరం వస్తే శ్రద్ధ విశ్వాసం ఉండడం తులసిదాస్ రామచరిత మానస్ రాస్తున్నప్పుడు చెప్తాడు. ఈ శ్రద్ధ ఈ విశ్వాసమే ఆధ్యాత్మిక జగత్తుకి ఆధారభూతమైనటువంటి శక్తులు. భగవద్గీత 17వ అధ్యాయంలో కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తాడు నీ శ్రద్ధ ఎలా ఉన్నదో. నువ్వు అలాంటి వాడే. యో ఎస్ శ్రద్ధస్తయేవత శ్రద్ధామయోయం పురుష యో ఎస్ శ్రద్ధస్తయేవత. అంచేత ఈ శ్రద్ధను బయటకి తీసుకువచ్చి మీకు కావలసిన శ్రద్ధగా మార్చడానికి కూడా గాయత్రి మంత్రం చాలా ఉపయోగపడుతుంది అని ఋషులు చెప్తూ ఉంటారు. నెక్స్ట్ స్లైడ్. ఆ రిఫరెన్స్ మీరు రిఫర్ చేసుకోండి. గీత అధ్యాయం 19 నుంచి 44వ శ్లోకం, 46వ శ్లోకం వరకు, 17వ అధ్యాయంలో 1 నుంచి 6 శ్లోకం వరకు. గాయత్రిలో ఓ అనేది ప్రణవము, భోర్భువ స్వాహ అనేది జాహంతి, తత్సర్వణీయం భర్గో దేవస్య ధీమహి జీవయోన ప్రచోదయాన్ అనేది గాయత్రి. ఇలా గాయత్రి యాక్చువల్ గా మూడింటి కూర్పు, ఓ భూర్భవత్వ తత్సర్వణీయం భర్గో దేవస్య ధీమహి జీవయోన ప్రచోదయాత్. ఈ మూడింటి లక్షణాన్ని తెలుసుకోమని చెప్తాడు. కిందన చేతనత్వం యొక్క వెలుగు గాయత్రి రూపంలో హృదయంలో 5 ద్వార పలుకులుగా స్థాపించబడినది. ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన శరీరంలో 5 ప్రాణాలు ఉన్నాయి. వాయువు ప్రాణశక్తికి ప్రతీక. ప్రాణాయామం ద్వారా ఈ 5 ప్రాణాలను మీరు లొంగదీసుకోవచ్చు. కొంచెం మీరు జాగ్రత్తగా ఈ తర్వాత నేను చెప్పబోయే మాట అర్థం చేసుకుంటే మీకే తెలుస్తుంది ఎలా ఉపయోగించుకోవచ్చు. గాలి మన శరీరంలోకి వెళ్ళాక 5 ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. మన ఊపిరితిత్తులు ఎడం వైపు 2 భాగాలు ఉన్నాయి, కుడివైపు 3 భాగాలు ఉన్నాయి. 3+2=5. ఈ 3 లేయర్స్ కుడివైపు ఎడం వైపు ఉన్నటువంటి 2 లేయర్స్ లో ఇటువైపు ఉన్నదాన్ని ప్రాణ అపానము అంటాం, ఇటువైపు ఉన్నదాన్ని ధ్యాన ఉదాన సమాన వాయువులు అంటాం. ప్రాణాయామంలో ఆ శక్తిని గమనించుకోవాలి మనం. గాలి తీసుకుని వదులుతేంటి, గాలి మీరు ఇప్పుడు తీసుకుని వదులుతున్నారు మీకు తెలియకుండా ఈ 2 ఊపిరితిత్తులు నిండుతున్నాయి, 2 భాగాలు, ఇటు ఉన్నటువంటి 3 భాగాలు కూడా నిండుతున్నాయి. కానీ ప్రాణాయామం చేయడంలో మీ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ ఊపిరి శాక్స్లోకి ఈ భాగాలలోకి ఎలా వాయువు వెళ్తుందో తెలుసుకోవటం. దాని గురించి ఈ శ్లోకం చెప్తుంది. చేతనత్వం యొక్క వెలుగు గాయత్రి రూపంలో హృదయంలో 5 ద్వార పాలకులుగా స్థాపించబడి ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. ఇదంతా కొంచెం ఆలోచించుకుంటే చేసేవచ్చు. మీలో ప్రాణాయామం తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆసనాలు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంచెం హింట్ పట్టుకుని మీరు ముందుకు వెళ్ళగలిగితే ఆ ముందుకు వెళ్తున్నటువంటి సాధన మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇది కూడా అర్థం చేసుకోండి. గాయత్రి మంత్రం ఏం చేస్తుంది అంటే మొదట మీకు భూమి మీద కమాండ్ ఇస్తుంది, పృథ్వీ మీద. దాని తర్వాత అంతరిక్షం మీద కమాండ్ ఇస్తుంది. మూడవది ఆకాశం మీద కమాండ్ ఇస్తుంది. అంతరిక్షము ఆకాశానికి మధ్య తేడా ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ వేసి వదిలిస్తున్నాను నేను, ఆలోచించుకోండి. నెక్స్ట్ ఇది మీకు నేను రిఫర్ చేసి మర్చిపోతున్నాను. నేను ఇందులోనే ఉన్నది తీసి చెప్తున్నాను. నేను ఈ స్లైడ్స్ అన్ని కూడా ఇందులో రాసినటువంటి విషయాలే. నెక్స్ట్ అసలు నా చిన్నగా చెప్పానుగా, నెక్స్ట్ ఇందాక నేను చెప్పింది గాయత్రి యొక్క ఐదు ముఖాలు. గయా త్రాయతీ గాయత్రి, ప్రాణాలను రక్షించేటటువంటి గాయత్రి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన శరీరాల్లో ఉన్నటువంటి ఇటువైపు ఉన్నటువంటి ప్రాణ అపాన వాయువులు, ఇటువైపు ఉన్నటువంటి ఉదాన సమాన జ్ఞాన వాయువులు, ఇది గాయత్రి యొక్క ఐదు ముఖాలుగా చెప్పబడ్డాయి. పంచ ప్రాణములు వారి శారీరక కార్యక్రమాలు, ఇది వెబ్సైట్ నుంచి తెచ్చుకున్నాను నేను. మీరు ఇంటర్నెట్కి వెళ్ళిపోయి పంచ ప్రాణాలను టైప్ చేస్తే ఇక్కడ చెప్పినటువంటి నేచర్ అంతా మీకు వచ్చేస్తుంది. ఐదు ప్రాణాలు ఎలా పనిచేస్తాయి, మన శరీరంలో అవి ఏం చేస్తాయి అనేటటువంటిది కూడా గాయత్రి మంత్రం ద్వారా మనకు వస్తుంది. అవి ఎలా పనిచేస్తాయి అన్నది మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓ ఒక ప్రాణము, భూర్భువస్వ రెండో ప్రాణము, సత్సవితుర్వరేణ్యం మూడో ప్రాణము, భర్గో దేవస్య ధీమని నాలుగో ప్రాణము, సత్ జీవ యోన ప్రచోదయ ఐదో ప్రాణము. ఇందాక చెప్పినాక పంచ ప్రాణాలు మన శరీరంలో ఎలా పనిచేస్తాయన్నది కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రయత్నించి తీసుకుంటారు. ఇప్పుడు ఇంగ్లీష్ లో ఉంటుంది చూడు, ఆ పేర్లు అన్ని టైప్ చేశాను తెలుగులో. ఇంగ్లీష్ లో వెబ్సైట్ లో ఉన్న సైంటిస్ట్ పేర్లు అన్ని ఉంటాయి చూడు, అదొక్కటి పెట్టు దాంతో ఆపిస్తాను. ఈ ఒక్క స్లైడ్ చూడండి, దాని తర్వాత ఇవాళ రాత్రికల్లా మెలకువగా ఉంది. మీరు వెబ్సైట్ చూశారు అంటే నేను చెప్పింది మీకు చాలా నచ్చింది అని అర్థం. మీరు ఇంటికి వెళ్ళి నిద్రపోయారు అంటే ఈ వెబ్సైట్ కన్నా చెప్పడం వేస్తే ఇవాళ కాకపోయినా రేపే చూడండి గాలి రావద్దు. ద పవర్ ఆఫ్ థాట్, ఆలోచన యొక్క శక్తి, HTTP న్యూ థాట్ బుక్ .com. ఈ వెబ్సైట్ లో ఇవన్నీ దొరుకుతాయి. వీళ్లలో భారతీయుడి పేరు నేను ఎక్కడా కావాలని రానివ్వలే, మన ఋషులందరూ ఇంతకంటే గొప్ప పని చేశారు, కానీ ఇదంతా కూడా విదేశీయుడి పేరునే. ఇందులో బోల్డ్ లెటర్స్ లో రాసింది చూడండి, సీనియర్ ఫాదర్ స్విమ్డే 1802 to 1866 ఫాదర్ ఆఫ్ న్యూ థాట్. ఈయన ఈ ప్రాణశక్తిని ఉపయోగించుకుని గుడ్డి వాళ్ళకి చూపి ఇచ్చాడు, కుంటి వాళ్ళకి నడక ఇచ్చాడు, ఇంకా రెండు మూడు రోజుల్లో చచ్చిపోతాడు అనేటటువంటి వాళ్ళకి నడక ఇచ్చాడు, మూగి వాళ్ళకి మాట ఇచ్చాడు. ఐదు సంవత్సరాలలో సుమారు 12,000 మంది అసంభవము అనుకున్నటువంటి రోగులకు ప్రాణదానం చేశాడు. కేవలము మాటలతో, వాస్తుతో అది మీరు చదువుకోండి, ఎలా చేశాడో ఏం చేశాడో చాలా డీటెయిల్ గా ఉన్నాయి. ఆయన యొక్క థియరీ, ఆయన యొక్క ప్రాక్టీస్ ఫ్రీ డౌన్లోడ్స్, మీరు డౌన్లోడ్ చేసుకుని దాన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆయన చెప్పినటువంటి జీవిత విధానము, ఆయన చెప్పినటువంటి దాన్ని సంస్కృతంలో మనం చెప్పడం తలుచుకుంటే ఏమని చెప్తాం, ఓం భూర్భవస్వ సత్సర్గవరేణ్యం భర్గో దేవచర్యమని ధీరేవన ప్రచోదయాన్ని చెప్తాం. దీని తర్వాత మేరీ బేకర్ హెడ్ బోర్డ్ కథలు ఏంటి, ఇది కరెక్టే కదా, కరెక్టే లేదు డబుల్ అది. బేకర్ హెడ్ మేరీ బేకర్ హెడ్ క్రిస్టియన్ సైన్స్, నెక్స్ట్ సర్టిఫికెట్, ఇవన్నీ మా సైంటిస్ట్ పేర్లే. కేవలము ఆలోచన చెప్పితో అసంభవాన్ని సంభవం చేశారు. ఇందాక నేను చెప్పిన పీపీ షిండి అనేటటువంటి ఆయన, దీన్ని ఏమంటారు ప్రశస్ ప్రశస్ అంటే కుంటి వాళ్ళు చెప్తున్నారంటేనే ఖచ్చిత అభ్యర్థి కదా నేను చెప్పింది ఏంటో. దాని మీద ఊతకర్రలతో వచ్చినటువంటి వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అవి పారించేవారు, నడుచుకుని వెళ్ళిపోయేవారు. అలాంటి క్రషస్ తో మూడు హాల్స్ నిండిపోయాడు. మూకం కరోతి వాచాలం పంభం లంగైతే గిరిం యత్కృపాసనముందే పరమానంద మాధవం. ఏమి మనం పట్టించుకోం తెలుసుకోం, మన ఆలోచన శక్తి గురించి అసలు మనం ఏమి పట్టించుకోం, కానీ ద ఎనర్జీ ఆఫ్ థాట్, ధియో యోన ప్రచోదయాత్. నా యొక్క ఆలోచన, నా యొక్క బుద్ధి నన్ను సన్మార్గం మీకు ప్రేరేపించగల అనేటటువంటి అద్భుతమైనటువంటి మంత్రశక్తి మన ఆలోచనల ద్వారా మన పరిస్థితులను ఎలా మారుస్తుంది అని రేపు పొద్దున్న చెప్తాను నేను. రేపు సాయంత్రం చెప్పండి. అర్థమైందా? చేత తెలుసుకుంటే మీరు పొద్దున్న క్లాస్కి వెళ్ళి చెప్తాను.